गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ఆధ్యాత్మికతలో రెండు ముఖ్యమైనటువంటి బాధ్యతలు, ఇదివరకు ఈ జీవిత విధానం అవలంబించిన వాడు చేయనటువంటివి చేయవలసి ఉన్నది, అది కూడా గుర్తు చేసుకోండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయోగానికి సూచన ఇచ్చాను కదా, ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయోగము? తపశ్శక్తి వ్యక్తిగతముగా చేయకుండా సామూహికంగా జాగృతం చేయటం, ఫస్ట్ లక్ష్యం అది. ఒక వ్యక్తి అతి కఠోర సాధనలు చేసి ఆ సాధనల ద్వారా ప్రజానీకాన్ని మేల్కొల్పకుండా సామూహికంగా జీవిస్తూ, మళ్ళీ సామూహికంగా జీవించడానికి మీరు ఒక చోట చేరక్కర్లే, టీజేపీఎస్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరూ సామూహికంగా విద్య నేర్చుకున్నా ఒక చోట జీవించరు, పక్కపక్క ఊళ్ళ నుంచి కూడా వస్తారు, కొన్ని రోజులు రావచ్చు కొన్ని రోజులు రాకపోవచ్చు, కానీ వారు నేర్చుకునేటటువంటి విద్య మాత్రం సామూహికమే. అది చాలా స్పష్టంగా అర్థమవ్వాలి మీకు. ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఆ విధమైనటువంటి సామూహికత మీరు ప్రవేశపెట్టుకోగలగాలి. భావన అర్థం అవ్వాలి మీకు, అప్రోచ్ అర్థం అవ్వాలి, ఇంకోటి ఏంటి అర్థం అవ్వాలి మీకు, ఈనాడు మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ విద్య మాత్రమే రేపు మానవ శరీరధారి అయినటువంటి వాడు ఎవడైనా కూడా నేర్చుకుని తీరవలసినదే. ఇది మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయాలు. అది ఇప్పుడా రేపా ఇంకో యుగంలోనా అది మనకు తెలియదు. ఇచ్చంటే కాలము అనేది మానవ శరీరధారి నిర్మించుకున్నటువంటి వాడి వీలుకి కావలసినటువంటి ఒక కాగితం పెన్ను లాంటి పనిముట్టు మాత్రమే అన్నది మీకు మళ్ళీ మళ్ళీ అవగాహనలోకి రావాలి. ప్రస్తుతానికి అది మనసులో ఉంచుకోండి. కాలము అన్నది మనిషి నిర్మించుకున్నటువంటి వాడి వీలు కోసము జరిగేటటువంటి ఒక వ్యవస్థ మాత్రమే తప్ప పరిణామక్రమములో మిగతా జీవ విధానానికి కాలము అక్కర్లేదు. అంచేత ఇది ఎప్పుడవుతుంది సార్ అని అడుగుతారు. అర్ధరహితమైనటువంటి ప్రశ్న అది. నువ్వు ఎప్పుడు అలా జీవిస్తావు అన్నది ఇంపార్టెంట్ తప్ప, ఒక కాలంలో అంతా కరెక్ట్గా ఉంటుంది అనేటటువంటి అపోహ ఒకటి. సత్యయుగం వచ్చేస్తే ఏదో ఆనందిస్తే, సత్యయుగంలోనే రాక్షసులు ఎక్కువ ఉన్నారు, భూమిని చుట్టుముట్టేసి శంఖ కింద పెట్టుకుని పారిపోయినటువంటి రాక్షసులు మీకు కలియుగంలో దొరకరు. అసలు సత్యయుగంలో దొరుకుతారు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. బాధలు కూడా సత్యయుగంలో ఎక్కువ పడ్డారు మనుషులు. చేత కాలము అనేది మీరు మీ వెలుసుబాటుకు మీ జీవిత విధానానికి ఒక సామూహికత తీసుకురావటానికి చేసే ప్రయత్నము కాలము. నాలుగున్నరకి ఇక్కడ కూర్చోవాలి అనేటటువంటిది ఎప్పుడు సంభవమైంది? నాలుగున్నర అనేటటువంటి కాలాన్ని మీరు ఉపయోగించుకోగలిగినప్పుడు సామూహికంగా ఒక పని చేయగలుగుతున్నారు మీరు, అంతే కదా. చేత టైం అన్నది ఏమిటి? ఒక సంఘటన జరగటానికి ఉపయోగపడేటటువంటి సాధనము. జయ మహాకాల్ అంటూ ఉంటాం మనం. కాలము అంటే పని జరగటానికి కావలసినటువంటి పనిముట్టు, కాగితము, పెన్ను, ఇంక్ ఎలా అవసరమో కాలము కూడా సామూహికంగా పనిచేయడానికి అవసరం. సామూహికత లేకపోతే టైం అక్కర్లే. పొద్దున్న 10 గంటలకు ఆఫీసుకి రావాలి అనేటటువంటి టైం ఎప్పుడు కావాలి? ఆ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి 10 గంటలు ఇంపార్టెంట్. పొద్దున్న 9 నుంచి 12కి పరీక్ష ఉంది, మధ్యాహ్నం 2 నుంచి 5కి పరీక్ష ఉంది, టైమేగా. 9 నుంచి 12 గంటలు అనేటటువంటి టైము ఏ సమూహానికి ఇంపార్టెంట్? ఆ టైముకి పరీక్ష ఉన్న వాళ్ళకి ఆ టైం ఇంపార్టెంట్. పరీక్ష లేకపోతే టైం తెలీదు. పరీక్ష లేకపోతే టైం తెలీదు. అంచేత టైం తెలుస్తుంది అంటే మీరు ఏ స్థితిలో ఉండాలి? నిరంతరము పరీక్షింపబడటానికి సంసిద్ధులై ఉంటేనే కాలం యొక్క విలువ ఉన్నది. లేకపోతే కాలము అనవసరము. ఇడియట్స్కి, చిన్నపిల్లలకి కాలం అక్కర్లే. అంచేత కాలము మనము సృష్టించుకున్నటువంటి డబ్బులాగా, మనము సృష్టించుకున్నటువంటి ఒక పనిముట్టు. కానీ ఏమైంది? చివరికి పనిముట్టులో ఇరుక్కుపోయాం. డబ్బుకి ఎలా బానిసలం అయిపోయాము? ఇంత చేస్తే డబ్బు ఒకప్పుడు లేదు. ఇప్పుడు డబ్బు తప్ప ఇంకేం లేదు. ఏది చేసినా ఏంటంటే డబ్బు. చేత ఈ కాలము, ఈ ధనము, ఈ రెండు మానవ శరీరధారి అయినటువంటి జంతువు సృష్టించుకున్నటువంటి పనిముట్లు. అదే మానవ శరీరధారి మిగతా జంతువులకి ఉన్నటువంటి తేడా. కాలం అన్నిటికీ ఉంది, కానీ కాలాన్ని చిన్నది పెద్దది అవి చేయలేవు. మిగతా జంతువులు కూడా కాలానికి అనుగుణంగానే జీవిస్తాయి. విత్తనాలు వేస్తే సంవత్సరంలో వచ్చేటటువంటి విత్తనాలు ఉన్నాయి, 6 నెలలకి కోసేసే విత్తనాలు ఉన్నాయి, 5 సంవత్సరాలకి పండేటటువంటి ఏమంటారు ఫలాలు ఉన్నాయి. కాలం లేదంటలే నేను. కానీ ఆ కాలము మిగతా ప్రాణులు లేక జీవాలకు కంట్రోల్ లేదు. అవి కంట్రోల్ చేయలేవు కాలాన్ని. ఆ కాలానికి అనుగుణంగా అవి జీవించాలి, అంతే కదా. మామిడి చెట్టు నాటాను, నాకు రేపు మామిడి పండు కావాలి ఆ చెట్లో అంటే రాదు నీకు. కానీ మనిషి హైబ్రిడ్ వెరైటీస్ తయారు చేస్తాడు. ఏం చేయగలిగాడు అక్కడ? కాలాన్ని మార్చగలగడానికి ప్రయత్నాలు చేయగలిగాడు. అర్థమవుతుందా? కాలము పనిముట్టు. ఆ కాలానికి బానిస వీడు పరిణామ క్రమంలో ఎక్కడయ్యాడు అంటే మృత్యుకి జన్మ వీడి కంట్రోల్లో లేదు, మధ్యన ఉన్న టైం వీడి కంట్రోల్లో ఉంది. మానవ పశువు యొక్క మిగతా జంతువులతో విలక్షణత, యునీక్నెస్ ఏమిటో చెప్తున్నాను నేను. యునీక్నెస్ అంటే ఏంటి? ఇది మానవ శరీరధారికే మాత్రమే వర్తిస్తుంది, మిగతా ప్రాణులకి ఇది వర్తించదు. ఏమిటి? కాలాతీత స్థితి వీడు పొందగలడు. దేన్ని? కాలాన్ని ఉపయోగించుకుని. కాలాన్ని ఉపయోగించుకుని కాలాతీత స్థితి పొందగలడు. ధనాన్ని ఉపయోగించుకుని ధనము యొక్క ఆకాంక్షను ఎలా దాటుతాము? కావలసినంత డబ్బు ఉంటే ఇంకా ధనం మీద నీకు ఆకాంక్ష ఉండదు. అప్పుడు దేని మీద గడిపోతాడు వాడు? పవర్ మీద గడిపోతాడు. కావలసినంత డబ్బు ఉంది, నేను తగలెట్టుకున్నా పర్వాలేదు అనుకున్నాక పాలిటిక్స్లో దిగుతాడు వాడు. లేదా ఇంకో డబ్బు నేను తగలెట్టగలను అయినా దిగుతాడు వారిది కాకపోతే. భావాలు అర్థం చేసుకోండి. అక్కడ ఇవి జంతువులకు ఉండవు. కానీ ఇది కూడా జంతు లక్షణమే, మనిషి యొక్క లక్షణమే, జంతు లక్షణమే. కానీ ఈ జంతు లక్షణాలలో మిగతా జంతువులకు ఉన్నటువంటి తేడాను మీకు అవగాహన అవుతోందా? ఒకటి కాలము, రెండోది ధనము, మూడోది శక్తి. ఈ మూడు మిగతా ఏ జంతువు ఉపయోగించుకోలేనట్టుగా, మిగతా ఏ ప్రాణి ఉపయోగించుకోలేనట్టుగా. ఇప్పుడు బ్రహ్మ ఉన్నాడు, అనంతమైనటువంటి శక్తి ఉంది, సృజనాత్మక శక్తి. కానీ పురుష సూక్తంలో ఏం చెప్తాం, ఇది వరకు సృష్టిలు ఎలా జరిగాయో అలా ఈ సృష్టి జరుగుతుంది అని. సృష్టిని మార్చలేడు బ్రహ్మ కూడా, మనిషి మార్చగలడు, విశ్వామిత్రుడు మార్చగలడు. పాజిటివ్గా మారుస్తాడో నెగిటివ్గా మారుస్తాడో తర్వాత డిస్కస్ చేసుకుందాం మనం. పరిపాలన అంటే ఉన్న వనరులు ఎలా ఉపయోగించుకోవాలో అన్నదాన్ని మనిషి రకరకాలుగా ఉపయోగించుకుంటాడు. జంతువు దాన్ని ఉన్నది ఉపయోగించుకోగలదు, కానీ ఉన్న వనరుల్ని మిక్సప్ చేసుకుని, అవగాహన అవుతుందో చెప్తున్నాను ఏంటో నేను, అవే వనరులు రకరకాలుగా ఉపయోగించుకుంటారు. కాలము, టైం వచ్చింది, ఇంకా వనరు లయం అయిపోవాలి. లయం అయిపోయే లోపల తెలివైన వాడు ఏం చేస్తాడు, ఆ బిల్డింగ్ పడగొట్టేసి ఇంకా పని రాదు అంటే అక్కడ ఫ్లాట్స్ వేసేస్తాడు. మళ్ళీ ఏదైనా భూకంపం వస్తే తప్ప ప్రమాదాలు ఏం జరగవు. అదే జాగా, ఇదివరకు ఒక ఇల్లు ఉంటే ఇప్పుడు ఆ జాగాలో ఏమవుతుంది, మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్ వస్తున్నాయి. ఈ మూడు గుర్తుంచుకోండి, ధనము, దానిని వనరులు అని కూడా అంటాం. ధనం అంటే మన డబ్బులే అని అనుకోకండి, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, వనరులు ఇంపార్టెంటే. డబ్బు ఉన్నా ఆ వనరు లేకపోతే మీరేం చేయలేరు. అంచేత వనరులు ముఖ్యం, డబ్బు అన్నప్పుడు నేను అనేది. కాలము, శక్తి, వీటిని ఉపయోగించుకోవటం నేర్చుకున్నటువంటి పశువు మానవ శరీరధారి. దాన్నే మనం ఇంకో భాషలో ఏమని చెప్పుకుంటాం, హ్రీం శ్రీం క్లీం. కానీ ఏమయ్యాడు వాడు, వాటికే బానిస అయిపోయాడు. కాలానికి బానిస అయిపోయి మృత్యు అంటే భయం వాడికి. మృత్యు ఎందుకు వస్తుంది వాడికి అన్నది తెలిస్తే భయపడ్డేవాడు. ధనానికి బానిస అయిపోయి వనరులు లేని స్థితి ఉంటే భయం వాడికి. శక్తికి బానిస అయిపోయి శక్తిహీనత స్థితి, ముసల్తనం అంటే భయం ఎందుకు అంటే శక్తిహీనుడు అవుతాడు కనుక. అదే పొలిటీషియన్కి భయం రాదు, ఇంచేతంటే వాడు ముసలాళ్ళు అవుతున్న కొద్దీ శక్తివంతులు అవుతారేమో, 80 ఏళ్ళు వచ్చేసరికి వాడు ప్రైమ్ మినిస్టర్లు అవి అయిపోతున్నారు. కొంచెం అది ఆలోచించాల్సినటువంటి విషయం అది, మనం ఎక్కడ అది ఆ శక్తిహీనత అనేది. కానీ అది మనకు అనవసరం ప్రస్తుతం. అప్పుడు ఈ రోగాలు ఏం చేయవండి, వాడికి ఎన్ని బాధలున్నా శక్తి ఉండేసరికల్లా మరి జీవించగలుగుతున్నాడు కదా. కానీ ముసల్తనం వచ్చేసరికి భయం ఎందుకు వేస్తుంది మనకి, శక్తిహీనులు అయిపోతాం కనుక. అంచేత మొత్తము మీద భయము అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఈ మూడింటి మీద మన కంట్రోల్ లేకపోతే. వనరుల మీద కానీ, కాలం మీద కానీ, శక్తి మీద కానీ. దీనినే వనరులు లేకపోవటం దాన్ని అభావము అంటారు, లేమి, పేదరికము. నచ్చదు అది ఎవరికి, వనరులు లేకపోవటం. డబ్బు లేకపోవటం కాదు, డబ్బు ఉండటం కాదు, కానీ తప్పు ఈక్వేషన్ వేసుకున్నట్టు వనరులు బదులు కాగితం కట్టెలు ఆలోచిస్తున్నాడు. కానీ యాక్చువల్గా కాగితం కట్టెలు ఇంపార్టెంట్ కాదు. ఈ కాగితం కట్టెలు అమెరికాలో ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఈ కాగిత కట్ట వదిలేస్తాడు. అంచేతే కాగితం కట్టెలు కాదు వాడిని ఆకర్షిస్తుంది, అది కాగిత కట్టెల ద్వారా వచ్చేటటువంటి వనరులు. అర్థమవుతుంది కదా. మరి కాలము, ఏ వనరుల చేత మీరు కొనుక్కోలేరు. ఒక 5 సెకండ్ల కాలాన్ని మీ దగ్గర ఉన్నటువంటి సమస్త వనరులు, భూమి మీద ఉన్నటువంటి సమస్త వనరులు వెచ్చించి మీరు కొనుక్కొని చూద్దాం, ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఇవి రెండు వేరు వేరే అని అర్థమవుతుందా? ధనము వేరు, వనరులు వేరు, కాలము వేరు. ఇవి రెండు నీళ్లు పాలవల కలిసిపోతున్నాయి అనుకుంటాం మనం, కానీ ఇవి రెండు ఎలాగుంటాయి? పక్కపక్కనే ఉన్నాయి, ఇప్పుడు కలవు. వనరులు వనరులే, కాలము కాలమే, ఈ రెండు కలవు. కానీ మన ప్రయత్నం ఏంటి? కాలములో వనరుల సంపాదన. ఆ ఫూలిష్నెస్ కనుక మీకు అర్థమవుతే, ఆ మూర్ఖత్వం కనుక మనకి అర్థమవుతే, వనరుల సంపాదనలో కాలము వెచ్చించము, ఈ రెండింటికి సంబంధం లేదు అని అర్థమైంది కదా మీకు. కాలమునకు వనరులకు సంబంధము లేదు, కానీ సంబంధం ఉందా అనిపిస్తుంది. ఎలాగా? డబ్బుకి వనరులకి సంబంధం ఉన్నట్టు. డబ్బు ఉంటే ఏదైనా కొనగలం అనుకుంటాం కదా, కొనండి చూద్దాం ఏదైనా. మూడవది వనరులు, కాలము, తర్వాత ఇంకోటి ఏంటి? శక్తి దేంట్లో ఉందనుకుంటున్నాం మనం? శరీరంలో ఉందనుకుంటున్నాం. శరీరాన్ని బాగా పోషిస్తాం, కానీ శరీరంలో శక్తి లేదు, పోస్టులో శక్తి ఉంది. వీడు ప్రైమ్ మినిస్టర్ కుర్చీలో కూర్చుంటే అంతవరకు వాడి మాట వినని వాళ్ళు అందరూ వాడి మాట వినడం మొదలు పెడతారు. రకరకాల పోస్టులు, ప్రిన్సిపాల్ పోస్టు, చేత శక్తి ఎందులో ఉందని భ్రాంతి కలిగింది మళ్ళా మనకి, పోస్టులో ఉంది అని. అది తప్పే, పోస్టులో లేదు, వ్యక్తిలో. ఎక్కడ ఉంది? ఒక వ్యక్తి ఉన్నాడు సత్యసాయిబాబా. ఎక్కడ కూర్చున్నాడు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా? మరి నాకు తెలిసి ఆయన చెప్పిన మాటలు చాలా ఎక్కువ మంది వింటారు ప్రపంచంలో కదా. గవర్నమెంట్ చేయలేనటువంటి అనేక పనులు అది చేసి చేయగలిగాడు. గవర్నమెంట్ మెషినరీ పొందలేనటువంటి వనరులు ఆయన ఒక్కడు పొందగలుగుతున్నాడా లేదా? ఇంటర్నేషనల్గా, అందులో ఏంటి, ఇండియాని దాటకుండా. అంటే ఎక్కడున్నట్టు శక్తి? చేత మూడున్నాయి. మానవ జంతువు మానవ శరీరధారికి చాలా ప్రేమపూరితమైనటువంటివి, చాలా అవసరమైనటువంటి ఏంటంటే వనరులు, కాలము, శక్తి. కానీ మూడు ఎక్కడ వెతకకూడదు అక్కడ వెతుక్కుంటున్నాడు, అంతే చివరికి దెబ్బతింటున్నాడు. ఇది అర్థమయ్యాక కూడా అక్కడే నేను జీవిస్తాను అంటే ఇది అర్థం లేదని అర్థం. మీరేం నిరాశ చెందక్కర్లేదు. మీకు ఇన్ని రకాలుగా ఆలోచించకున్నా ఎక్కడ చూడాలో అక్కడ చూడరు. అదేంటని ప్రహ్లాదుడు చెప్తాడు తండ్రికి, నేను జగజ్జనని, జగత్తుని గెలవాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను. ఏంటో చెప్తాడు, నిన్ను ఏంటి అంటే ఇది నువ్వు గలా. ఆ శీర్షాసనం వేయటం నేర్చుకోవాలి మీరు. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. మీరు ఎక్కడున్నా ఇది మీరు కంటిన్యూస్గా జాగరూకతతో మెలగాల్సింది. ఇందాక పొద్దున చెప్పుకున్నాం కదా, మీరు ఎక్కడున్నా అక్కడే ఉండండి. మీరు ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఇక్కడికి వచ్చే ఎక్కర్లేదు. కానీ ఈ మూడు తప్ప మానవ జీవితంలో ఇంకోటి లేదు. వనరులైనా వాడు ఉపయోగించుకోవాలి, శక్తినైనా వాడు ఉపయోగించుకోవాలి, లేకపోతే కాలాన్నైనా వాడు ఉపయోగించుకోవాలి. ఈ మూడు కూడా సామూహిక జీవితం మీద ఆధారపడినవి అని మీకు అర్థమవుతోందా? ప్రైమ్ మినిస్టర్షిప్ ఎప్పుడు ఇంపార్టెంట్? నీకు ఇండియా మొత్తం మీద సామూహికంగా పవర్ వస్తే, లేకపోతే అసలు ఆ పోస్ట్ అక్కర్లే మీకు, అవునా? అంచేత శక్తి ఎప్పుడు పెరుగుతోంది మీకు? సామూహికత పెరుగుతూ ఉంటే. వనరులు, ఒక ఇల్లు ఉన్నవాడికంటే జర వనరులు కూడా ఎప్పుడు మీకు నచ్చుతుంది? చెట్టు వేసుకుని నీళ్లు పోస్తే చెట్టులో కాయలు ఎలా కాస్తాయో, వనరులు కూడా అలా కాగితం మొదలు పెడితే అది సంభవమా? ఆధ్యాత్మీయత అది సంభవం అని చెప్తుంది. కాలాన్ని మీరు అలా పెంచుకోవచ్చు, శక్తిని మీరు అలా పెంచుకోవచ్చు, వనరుల్ని మీరు అలాగ పెంచుకోవచ్చు. దాన్నే ఏమని చెప్పుకుంటున్నాం మనం? చింతామణి వనరుల్ని పెంచుతుంది. కల్పవృక్షం, కామధేను, ఇవి మూడు. అంచేత పరిపూర్ణమైనటువంటి భౌతిక దృష్టితో మాత్రమే మీరు చూస్తే కూడా ఆధ్యాత్మికత తప్ప ఇంకో దారి లేదు. ఈ మూడేగా కావాలి. ఏంటండి కావాలి? వనరులు ఉండాలి. ఆ వనరులు అనుభవించటానికి కావలసినటువంటి కాలం ఉండాలి. లేకపోతే ఏం లాభం? ఇంకా కానీ మనిషి జీవితం ఎలా విడిపోతుంది? చివరికి వీడికి వనరులు, రెండోది శక్తి. వాడికి దేనికి ఉపయోగించుకుంటున్నాడు వాడు వనరుల్ని, శక్తిని? కావలసిన పరిస్థితి ఏదైనా వస్తే ఆ కాలంలో ఉపయోగించుకోవటానికి. అంటే ఏంటి, 5 ఏళ్ళు చదివిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది నాకు, అంతేత ఇప్పుడున్నటువంటి వనరులు, ఇప్పుడున్నటువంటి ఆస్తి ఇవంతా వాడు అమ్మేషో ఏదో చేసి కదా. కొంత నాకు శక్తి వస్తుంది, ఆ శక్తితో నేను మళ్ళీ ఏం చేయగలుగుతాను? మళ్ళీ పోయినటువంటి వనరుల్ని అవగాహన వస్తుందా? మీరు చేస్తున్నది ఏది చేసినా ఈ మూడింటినే మార్చుకుంటున్నారు మీరు, ఇంకేమీ చేయడం లేదు. మీరు ఏది చేసినా మీరు చేసేటటువంటి ప్రతి పని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వనరులైనా పెరగాలి, లేకపోతే కాలమైనా పెరగాలి. కాలం పెంచుకోవడం జాత కావటం లేదు మనిషికి ఇంకా. కానీ మెడిసిన్ ఆ పని చేయగలుగుతుంది, కాలాన్నిగా పెంచుతుంది, యావరేజ్ టైం లైఫ్ పెరుగుతుంది కదా. ఇదివరకు మనిషి 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో చచ్చిపోతే, ఇప్పుడు 60 ఏళ్ళకో ఎప్పుడో చచ్చిపోతున్నాడు. పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ కాలం మీదకి రాకపోయినా కాలాన్ని కూడా వాడు ఎక్స్టెండ్ చేసుకోగలుగుతున్నాడు. అర్థమైందా? 3 పాయింట్స్. అంచేత మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీ దృష్టి ఈ మూడింటి మీద ఉండటము నేర్చుకోవాలి మీరు. అది ఆధ్యాత్మిక జీవిత విధానం అంటే. పెంచుకోమంటలేను నేను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాని మీద దృష్టి ఉండటం మీకు. దేని మీద దృష్టి ఉండాలి? మీ దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి కాలం ఎంత ఉంది, ఈ వనరుల్ని ఉపయోగించుకోవటానికి మీకు శక్తి ఎంత ఉంది. శక్తి లేకపోతే ఇటు వనరులు ఇటు కాలము రెండింటిని ఉపయోగించుకోలేవు. అంతే కదా? అంతట మొదటిది ఏంటి కావాలి? శక్తి కావాలి. శక్తి తర్వాత ఏం కావాలి? వనరుల కాలమా? ఏది ఇంపార్టెంట్? ముందు శక్తి లేకుండా వనరులు కాలము రెండు ఉపయోగించుకోలేరు మీరు. శక్తి ఉంది, పరీక్ష వాడు చాలా బాగా రాయగలడు, వాడు బుర్రలో ఇంతుంది, అంచేత నెక్స్ట్ కాలము. సీక్వెన్స్ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి మీరు అది తెలుసుకోవాలి. మీరు లాస్ట్ దేనికి ఇవ్వాలి? కానీ మన జీవితాలు దేని మీద ఆధారపడి జీవిస్తున్నాం? వనరులు ఎలా పెంచుకోవాలో దాని గురించి ఆలోచిస్తాం, మిగతా రెండింటిని మర్చిపోయాం మనం. అసలు ఈ దృష్టితో జీవించటాన్ని మీరు ఎక్కడ ఉండాలి? ఎక్కడుంటే అక్కడే ఉండొచ్చు. రివర్స్ అయింది, తలకిందులైంది. వనరులు ముఖ్యం కాదు, వనరుల సంపాదన ముఖ్యం కాదు, ముందు శక్తి సంపాదన. దాన్ని క్లీమ్ అంటాం మనం, మహాకాళి, మహాశక్తి. శక్తి ఉంటే ఎక్కడైనా బతికేయగలడేవాడు. శక్తి లేనివాడు ఎక్కడున్నా చచ్చిపోయిన వాడితో ఎప్పుడైనా భయమేవాడికి. శక్తిహీనత్వం. అందుకే వివేకానంద ఏమనేవాడు, ఐ వాంట్ మెన్ ఆఫ్. కానీ బలహీనులే ఆత్మజ్ఞానులు అవటానికి ప్రయత్నం చేస్తారు. తమాషాది అన్ని తలకిందురయ్యాయి. అంచేత సమాజం ఏది కరెక్ట్ అనుకుంటుందో అది ఆధ్యాత్మికత కాదు అని ఒక బ్రాడ్ ప్రిన్సిపల్ మీరు పెట్టేసుకోవచ్చు. మీకు మీరు చేస్తున్నది కరెక్ట్ అవునా కాదా, సమాజం నువ్వు చాలా కరెక్ట్గా జీవిస్తున్నావు అనుకుంటే తప్పది, గ్యారంటీగా తప్పవుతుంది. సమాజము నిర్దేశించినటువంటి నియమాలు కేవలము వనరుల మీద ఆధారపడినటువంటి నియమాలు. వనరులు వాడికి ఎలా వచ్చినా సమాజం వెనకత లేదని అనొచ్చు. ముందు మాత్రం ఇందిరాగాంధీ ఆ హీరామూర్తి ప్యాలెస్ ఎక్కడుంది అది బాంబేలో, ఎవరు హాజీ మస్తాన్ గారిది, నీకు నాకు తెలుసువాడు స్మగ్లర్ అని. ఇందిరాగాంధీకి తెలీదా, పొలిటీషియన్స్కి తెలీదా? కానీ వాడు పార్టీ ఇస్తే, మరి నేను పార్టీ ఇస్తే, వనరుల మీద ఆధారపడినటువంటి సమాజం ఈనాడు. రైటా తప్ప మీరు దాని గురించి చర్చించకండి. ఇక్కడ మనము సమాజాన్ని ఉద్ధరించడానికి కూర్చోలేదు, అవగాహన చేసుకోవటానికి కూర్చున్నాం మనం. మీ దృష్టి మారాలి, శక్తివంతులైనటువంటి సమాజం కావాలి మనకి. ఆధ్యాత్మికత దేని మీద బేస్ చేస్తుంది? శక్తి మీద బేస్ చేస్తుంది. మరి భారతీయుల్ని చూస్తే, మిగతా ఇతర సమాజాలతో పోల్చి చూస్తే భారతీయ సమాజం శక్తివంతమైందా శక్తిహీనమైందా? ప్రస్తుతం ఎక్కడ తప్పింది లింక్? లింక్ ఎక్కడ తప్పింది అంటే దీని మీద పోయింది. వనరుల మీద నువ్వు ఎప్పుడైతే దృష్టి పెట్టావో శక్తి మీద నుంచి దృష్టి తప్పింది. భారతీయ ఆధ్యాత్మికత మొత్తము కూడా శక్తి సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. అంచేత ముందు ఆ శక్తి ఉంటే తప్ప మిగతావేమీ చేయలేవు. కనుక రామకృష్ణ పరమహంస చేసిన మొత్తము సాధన శక్తి సాధన, మహాకాళీ సాధన అన్నా శక్తి సాధన అన్నా ఒకటే. శక్తి కనుక నీ దగ్గర ఉంటే మిగతా రెండు పరిగెట్టుకుంటూ వస్తాయి. నువ్వు ఇంటి దగ్గర కూర్చుని ఉంటావు, పనులు జరిగిపోతూ ఉంటాయి సకాలములో. అంటే శక్తి ఉంటే కాలాన్ని కూడా జయించవచ్చు లిమిటేషన్స్లో. నువ్వు చేయలేని పని ఆ పనిని చాలా బాగా చేయగలిగే వాళ్ళ చేత నువ్వు చేయించగలవు కదా. నాకు బొమ్మలు వేయటం రాకపోవచ్చు, కానీ శక్తి ఉంది. దాని యొక్క దురుపయోగము ఈ గుండాయిజంలో కనిపిస్తుంది మనకి. శక్తి ఉంది, మీ వనరులు లేవు, కాలము లేదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఏమీ తెలియదు శక్తిని కూడా. కానీ వాడు బతికున్నంత వరకు, వాడి శరీరంలో శక్తి ఉన్నంత వరకు, వాడు చెప్పింది వేదం. శక్తి అంటే అర్థమవుతుందా మీకు? ఆ శక్తి సంపాదన ఒక ధ్యేయము పరివ్రాజకులది. శక్తి సంపాదన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం మెల్లిమెల్లిగా అది ఎలా చేద్దాం. అంచేత మీరు ఎక్కడున్నారో అక్కడ మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటి? శక్తి సంపాదన. శక్తి సంపాదన అయిపోగానే రెండవది ఏంటి? ఆ సంపాదించినటువంటి శక్తి కాలానికి అనుగుణ్యంగా లేదనుకోండి. 20 ఏళ్ళు నేను బాగా కష్టపడి సంస్కృతం చదివేశాను. నేను సంస్కృతంలో నా అంటే ఉద్దండ పండితుడు లేడు, ఏం లాభం ఇప్పుడు నాకు? వాడు పండితుడు అంటారంతే. ఆ జ్ఞానము కానీ సంస్కృత జ్ఞానము యొక్క శక్తి నాకు ఉపయోగపడదు. అర్థమైందా? ఏ ఉదాహరణ ఇస్తున్నాను నేను? కాలానికి అనుగుణ్యమైనటువంటి శక్తి మీరు సంపాదించాలి. రెండో పాయింట్ ఏంటంటే కాలం యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలి. శక్తికి ప్రాముఖ్యత ఇస్తున్నాం కరెక్టే, కానీ ఆ శక్తిని ఎక్కడ ఉపయోగిస్తున్నావు నువ్వు, దేనికి ఉపయోగిస్తున్నావు నువ్వు అన్నది చాలా ఇంపార్టెంటే. దాని కొరకు మన శక్తి పరిపూర్ణముగా కరెక్ట్గా ఎక్కడ ఉపయోగించుకోవాలి అని తెలియాలి అంటే మీకు విశ్వ ప్రణాళిక తెలియాలి. విశ్వ ప్రణాళికకి అనుగుణ్యంగా తమ జీవితాన్ని మలుచుకున్నటువంటి వ్యక్తులు ఇప్పటికీ అమరులే, కాలాతీతులే. ఓ మొహమ్మద్, ఓ క్రైస్ట్, ఓ రామకృష్ణ పరమహంస, ఈ యోగులు వీళ్ళందరూ నూతనలే. పాత బట్టం అంటూ ఏముండదు వాళ్ళకి. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? శక్తి గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ శక్తి ఇప్పుడు పనిచేస్తోంది. నేను చెప్పదలుచుకున్నాను అది, క్రైస్ట్ యొక్క శక్తి ఇప్పుడు పనిచేస్తోందిగా. నువ్వు నేను అడిగితే డబ్బు అవడేవాడు, క్రైస్ట్ పేరు మీద ఎన్ని కోట్ల కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నారు? ఒక పేరు మీద జరుగుతోంది కదా ఇన్స్టిట్యూషన్స్ అంతా. శక్తి అప్పుడు రాజులు మహారాజులు ఉన్నారు, ఎప్పుడు రాజులు మహారాజులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు, వాళ్ళ శక్తి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కావచ్చు. ఓ అలెగ్జాండరు, ఓ హిట్లరు, వాళ్ళు జీవించి ఉన్నటువంటి కాలంలో చాలా శక్తివంతులే వాళ్ళు. కానీ వీళ్ళు శారీరకంగా మరణించినా వీళ్ళ శక్తి పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. గమనించారా అది మీరు? యోగుల యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది కాలంతో పాటు. అంచేత ఈ శక్తి దేనికి ఉపయోగించుకోవాలి? కాలానికి అనుగుణ్యముగా ఉంటూ కాలాతీతమైపోయినా కూడా పనికి వచ్చేటటువంటిది ఏదైనా ఉంటే దాని మీద మీ శక్తి ఉపయోగిస్తే తెలివైన పన, లేకపోతే ఉండండి అదంతా అయిపోయాక రిటైర్ అయిపోయాక నేను దాని గురించి ఆలోచిస్తాను అంటాను తెలివైన పన. అంచేత ఇక్కడ మీకు అర్థమవుతే ఎవరు బలవంతం పెట్టకలే మీరు ఈ పని చేయండి అని, మీరు అదే చేస్తారు. చెయ్యలేదు అంటే అర్థం ఏంటంటే అర్థం కాలేదు, నాకు చాలా బాధగా ఉంది మీరు చెప్పింది చెయ్యాలని ఉంది అంటారు. మీరు నేను చెప్పింది చెయ్యాలని మీకు అర్థమవుతాయి అసలు నాకంటే ముందు గడిపోవటానికి ప్రయత్నం చేస్తారు మీరు కదా. మళ్ళీ అర్థం చేసుకోండి, ఆ మూడు మీకు చాలా అర్థం అవటం ముఖ్యం. ఇది అర్థం అవుతేనే ఈ యుగంలో ఉన్నటువంటి ఆ నిష్కలంక అవతారము ఈ యొక్క ప్రాకట్యము మీకు సంభవం అవుతుంది. లేకపోతే మీలో ఉన్న మీ ద్వారా జరుగుతున్న మీరు గుర్తించలేరు. పొద్దున్న చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నా నేను. ఏం చెప్పాను? రెండు గుర్తుంచుకోండి అని చెప్పాను నేను. ఒకటేంటే, వనరులు ఆసురిక శక్తుల చేతిలో గడిపోయాయి, స్వార్థపరుల చేతిలో గడిపోయాయి, అంతేగా ఇప్పుడు. రెండోదేంటి, ఆ వనరుల్ని ఈ కాలంలో ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు, అది గురువు చెప్తాడు లేకపోతే అవతారం చెప్తుంది. ఇవి రెండు మీరు గుర్తుంచుకోవాల్సినవి, నిరంతరము మీ మనసులో ఎక్కడున్నా మెదులుతో ఉండవలసినవి ఇవి. వనరులు ఆసురీ శక్తి చేతిలోకి వెళ్ళిపోయాయి, ఆ ఆసురీ శక్తుల్లోంచి ఆ వనరులకి ముక్తి కావాలి. రెండోదేంటి, ఈ వనరుల్ని సకాలంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి గురు చేతనత్వము ఎక్కడ ఉన్నదో దాన్ని గుర్తించగలగాలి మీరు. అందరూ గురువులే, మరి ఇంతమంది గురువులలో ఏ గురువు వనరుల యొక్క ఉపయోగాన్ని చెప్తున్నాడు అది గుర్తించగలిగేటటువంటి మానసిక స్థితిని మీరు తెచ్చుకోగలిగితే మీరు ఎక్కడున్నా కరెక్ట్గానే ఉంటారు. లేకపోతే మార్గము తప్పవచ్చు. చెప్పింది అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ ఈ క్లాసెస్లో మీకు అవగాహన అవటం ముఖ్యం, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవటం ముఖ్యం కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, హ్రీం శ్రీం క్లీం బీజ సాధనల గురించి నేను మాట్లాడటంలే. మానవీయ చేతనత్వము జంతు చేతనత్వములో ఉన్నా జంతు చేతనత్వానికి భిన్నముగా మూడు విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగి ఉంది. శక్తి కావాలి దీనికి, వనరులు కావాలి, కాలం కావాలి. ఈ మూడు కూడా పరికరములు మాత్రమే, ఉపకరణములు మాత్రమే. కాలాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి, వనరుల్ని నువ్వు ఉపయోగించుకోవాలి, శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి. దాన్ని సంచయము చేసుకోవటానికి మాత్రమే నువ్వు జీవించకూడదు, అది మీకు అర్థం అవ్వాలి. శక్తి సంపాదన ధ్యేయం కాదు, శక్తి ఉపయోగం ధ్యేయం. వనరుల సంచయము ధ్యేయము కాదు, వనరుల ఉపయోగం మన ధ్యేయము. కాలాన్ని కూడబెట్టడం మన ధ్యేయం కాదు, కాలాన్ని ఉపయోగించుకోవటం మన ధ్యేయం. ఈ మూడు ధ్యేయాలు అర్థం చేసుకోండి. ఇది మొత్తము దత్తాత్రేయ చేతనత్వపు యొక్క రహస్యము ఈ మూడింటి మీద ఆధారపడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటూ ఉంటాను దీన్ని. ఈ పేర్ల యొక్క మార్పుతో గందరగోళం చెందకుండా మీకు అవగాహన అవ్వాలని తిప్పి తిప్పి చెప్తూ ఉంటాను నేను. కాలానికి అనుగుణ్యంగా బీజాలు వేయటము, కాలాన్ని ఉపాసన చేయటము బ్రాహ్మీ శక్తి. వనరులు, ఉన్నటువంటి ఉపకరణాలను వనరుల్ని బాగా ఉపయోగించుకోవటం వైష్ణవీ శక్తి. శక్తిని ఉపయోగించుకోవటం శాంభవీ శక్తి. అంచేత ఈ పేర్లలో కన్ఫ్యూజ్ కాకండి మీరు, వస్తువులు ఇవే. అర్థమవుతుంది కదా? వనరులు, కాలము శక్తి. కొత్త కొత్త వనరులు పుట్టుకొస్తున్నాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు, అది ఒకప్పుడు కంప్యూటర్ లేదు, ఇప్పుడు కంప్యూటర్ ఉంది, వనరులు వచ్చాయి కదా. ఈ కొత్త వనరులు వచ్చాయి అంటే దేశక్తి వల్ల వచ్చి ఉంటుంది. కొత్త వనరులు రావాలి, ఇదివరకు సృష్టి బ్రాహ్మీ శక్తి కదా. అంచేత ఆ బ్రాహ్మీ శక్తి ఉపాసన ఎప్పుడైతే 1875 నుంచి మొదలెట్టిందో, ఈ కొత్త కొత్త వనరులు ప్రపంచంలోకి రావటం గమనించారా? ఈ గత 100 సంవత్సరాలలో వచ్చినటువంటి కొత్త కొత్త వనరులు మానవీయ జీవితాన్ని ఎంతగా మార్చేసాయో మీకు ఎప్పుడైనా అవగాహన వస్తుందా? జస్ట్ 100 ఇయర్స్లో కొన్ని వేల సంవత్సరాల బట్టి లేనటువంటి జీవితంలోని మార్పులు ఈ 100 సంవత్సరాల్లో వచ్చేసాయి కదా. ఈ 100 సంవత్సరాలలో దేనివల్ల వచ్చాయి? బ్రాహ్మీ శక్తిని సర్వజనీనము చేయటం వల్ల వచ్చాయి అన్నది అర్థమవుతోందా? అది గుర్తించాం మనం. ఎక్కడ ఉంది ఆ లింక్? గురుచేతనత్వముతో లింక్ గురించి చెప్తూ కల్కి అవతారాన్ని గుర్తించటం ఎలా అన్న దాని గురించి పాయింట్స్ చెప్తున్నా నేను. ఇంకా గాయత్రి మంత్రం చేస్తే ఏం లాభమైంది సార్? ఏం లాభమైంది? వనరులు వచ్చే సృష్టికి నీకు రావు, నా జేబులు నిండాయా లేదా అది ప్రశ్నించకండి మీరు. నీ జేబుల గురించి కాదు ఇవంతా జరిగేవి. అంచేత ఆ దయానంద సరస్వతి కానీ ఆ శ్రీరామ శర్మ ఆచార్య కానీ ఎప్పుడైతే ఆ బ్రాహ్మీ చేతనత్వాన్ని కిందకి దింపారో, ఏమైంది సడన్గా సృష్టిలో? ఇదివరకు లేనటువంటి సంపద, ఇదివరకు లేనటువంటి వనరులు లభ్యమవుతున్నాయి ఇప్పుడు. కానీ వనరుల వల్ల ఏం జరిగాయి? ఈ వనరులు ఏం చేశాయి? బ్రాహ్మీ సంపద, బ్రాహ్మీ చేతనత్వం వల్ల కాలాన్ని మీరు జయించగలుగుతున్నారు. ఇదివరకు ఉత్తరం ఇక్కడి నుంచి అమెరికాకు అక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది? ఓడలో వెళ్ళాల్సి వచ్చేది, 6 నెలలు 7 నెలలో పట్టేది. ఇప్పుడు పక్క ఇక్కడికి వెళ్ళటం కష్టం. మీరు గది రూములోంచి బయటకు వచ్చి ఫలానా వ్యక్తితో పలకరించే లోపల అప్పుడే అమెరికాకి నీ ఉత్తరం వెళ్ళిపోయి దాని జవాబు కూడా వచ్చేస్తుంది, ఈమెయిల్. ఏం జరిగింది అక్కడ? ఇదే జరుగుతున్నాయి. ఇది మానేసి మంత్రజపాలు చేస్తూ కూర్చుంటాం, తపాలు చేస్తూ కూర్చుంటాం, యజ్ఞాలు చేస్తూ కూర్చుంటాం అనేటువంటి భ్రాంతి మీకు పోవాలి. జరుగుతున్నది గమనించండి, కళ్ళు తెరిచి. ప్రపంచంలో చాలా జరుగుతుంది ఆధ్యాత్మికంగా. అది వదిలేసుకుంటాం అంటారే, ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి మీరు. మరి వదిలేసుకోమంటలే, నేను అవగాహన చేసుకోమంటున్నాను. అర్థమవుతుందా? ఆధ్యాత్మికతే ప్రపంచంలో ఉన్నది. ఈ మూడే ఉన్నాయి, శక్తి, అదేగా జరుగుతుంది. అంచేత ఎప్పుడైతే బ్రాహ్మీ చేతనత్వము భూమి మీద అవతరించిందా లేదా, బ్రాహ్మీ చేతనత్వము అందరికీ అందుబాటులోకి వచ్చిందా లేదా అన్న ప్రశ్నకి మీ జవాబు ఏంటి ఇప్పుడు? అందరికీ అందుబాటులోకి వచ్చింది. తమాషా ఏంటంటే ఈ ఆధ్యాత్మికులకే రాలేదు, మిగతా వాళ్ళందరికీ వచ్చింది కాదా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికతను. ఇందువల్ల వీడికి స్వంతంగా ఏదో వచ్చేస్తుంది అనేటటువంటి భ్రమలో జీవిస్తాడు. వీడికి ఏదో పవర్ఫుల్ అయిపోవాలి వీడు అలా అనుకుంటే వాడు రావణాసురుడు అవుతాడు. వాడు ఆధ్యాత్మికవేత్త అవడు. రావణాసుర చేతనత్వము ఆదర్శంగా పెట్టుకుని రాముడు దేవాలయాలు కడతాడు. అది తప్పు జరుగుతున్నది. అర్థమవుతుందా? దీన్ని డిస్కస్ చేసుకోండి మీరు. ఇది ఈ పాయింట్స్ నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ విశ్వ ప్రణాళిక, ఈ ప్రపంచము భగవంతుడి యొక్క నిర్ణయానుసారమే జరుగుతున్నది. అవి ఎలా జరుగుతున్నాయో మీరు గమనించుకుంటే దానికి అనుగుణ్యంగా మీరు పనులు చేయాలి తప్ప, అవి నాకు వద్దు అంటే ఆ తప్పు చేస్తున్నారు మీరు. అవన్నీ వద్దు అనుకునే సాధనలు మొదలెడతారు మీరు. వద్దు అనుకోవటం కాదు, అవే ఆ ఫలితాలే మీకు గాయత్రి సర్వజనీనమైనటువంటి ఉపాసన వల్ల వచ్చినటువంటివి ఇవంతే కూడా. కంప్యూటరు ఇంకా ఏంటంటే కొత్త కొత్త చాలా వచ్చే వాటి పేర్లు కూడా నాకు తెలియవు. వెబ్సైట్స్, ఇవన్నీ కూడా బ్రాహ్మీ చేతనత్వం యొక్క. కానీ వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, సకాలములో ఈ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనం ఇంకా చేయటం లేదు. బ్రాహ్మీ చేతనత్వము ద్వారా ఇదివరకు లేనటువంటి వనరులు భూమి మీదకి వచ్చాయి. అదేగా హిరీం అన్నాను నేను. హిరీం అంటే ఏంటి, ఇదివరకు లేని వనరులు ఇప్పుడున్నాయి. శ్రీం అంటే ఉన్న వనరుల యొక్క సదుపయోగము. క్లీం అంటే ఉన్న వనరులు రాబోయేటటువంటి కొత్త వనరుల్ని కూడా పరిపూర్ణముగా సకాలములో శక్తివంతముగా ఉపయోగించుకున్నట. ఈ మూడింటి యొక్క సమన్వయమే ఆధ్యాత్మికత. మంత్రజపాల ఆధ్యాత్మికత కాదు. ఒక మూసపూసినటువంటి జీవిత విధానంలో జీవించటం ఆధ్యాత్మికత కాదు. శక్తివంతమైనటువంటి వనరులను ఉపయోగించుకుంటూ నూతన వనరులను సమకూర్చటము అనేదే ఆధ్యాత్మికత అన్నది గుర్తుంచుకోండి. ఈ మూడున్నాయి, శక్తి ఉండాలి, వనరులు ఉండాలి, నూతన వనరులు సృష్టించుకునేటటువంటి చాకచక్యం ఉండాలి. మీకు అవసరమైంది నూతన వనరులు, కొత్త రకమైనటువంటి వనరులు మీరు నిర్మించుకోగలగాలి. కానీ ఇదంతా చేస్తున్న మానవుడు యొక్క లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుంది అంటే, ఈ సంపూర్ణ సృష్టి 14 భవనాలు ప్లస్ పృథ్వీగ్రహము, పృథ్వీగ్రహాన్ని వేరుగా పెట్టుకుని మనం, మిగతా లోకాలన్నింటి లోకాలంటున్నా నేను, లోకాలంటే అర్థమవుతుంది కదా, పాతాళము నుంచి సత్యలోకం వరకు ఉండేటటువంటి విశేషమైనటువంటి కాల ప్రణాళిక ఏమిటి అన్నది తెలియనంత వరకు కూడా మీకు గందరగోళం తప్పదు. ఇంకో దారి లేదు. విశ్వ ప్రణాళిక, విశ్వ ప్రణాళికలో మీ రోలు ఏమిటో మీకు స్పష్టముగా అవగాహన ఉంటే తప్ప, నా రోల్ అనేసరికల్లా ఇప్పుడు ఫలానా గుంటూరులో ఫలానా ఇంటి నెంబర్ గల ఫలానా వ్యక్తి యొక్క రోల్ ఏమిటా అది తెలియదు విశ్వ ప్రణాళికలో. విశ్వ ప్రణాళికలో జాతి యొక్క రోల్స్ తెలుస్తాయి. మానవ జాతి యొక్క విశ్వ ప్రణాళికలో భాగం ఏమిటి, నువ్వు మానవుడిగా పుడితే ఆ రోల్ నువ్వు చెయ్యాలి. అంతే, ఇండివిజువల్గా ఏం చెప్పబడవు, సామూహికంగా చెప్పబడతాయి. ఈ సామూహికమైనటువంటి మానవ జాతి యొక్క లక్ష్యాలు నువ్వు వ్యక్తిగతంగా ఎలా డెవలప్ చేసుకుంటావు అనేది నీ మీద వదిలేయబడుతుంది. లక్ష్యాలు మాత్రం నీ మీద వదిలేయబడలేదు, సిలబస్ నీది కాదు, సిలబస్ యూనివర్సిటీ ఫ్రేమ్ చేస్తుంది. నువ్వు ఎలా చెప్పాలో అలాగా ఆ విషయాన్ని చెప్పటానికి గురువు ఉంటాడు. నేర్చుకోవాల్సింది ఇంకా నువ్వే. అర్థమవుతుందా మళ్ళా? అంచేత ఈ విశ్వ ప్రణాళికలో మీ భాగము తెలిస్తే ఈ మూడింటిని నువ్వు కరెక్ట్గా ఉపయోగించుకోగలవు, శక్తిని, వనరుల్ని, కాలాన్ని. నీ రోల్ నీకు తెలియకపోతే నువ్వు ఎంత గొప్పగా చేశాననుకున్నా తప్పు చేసేస్తావు. ఇదంతా ఎలా ఉంటుంది, ద బ్లైండ్ లీడింగ్ ది బ్లైండ్, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపటంలాగా ఉంటుందే తప్ప. మోడర్న్ టీచింగ్ గురించి చెప్తున్నాను నేను. బయోకెమిస్ట్రీ అంటాడు, కంప్యూటర్ టెక్నాలజీ అంటాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాడు, హైటెక్ సిటీలు అంటాడు. 2020లో దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ప్రశ్నలు వేసేస్తూ ఉంటాడు. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరిని అడగాలో వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని అడుగుతున్నారు. అడగవలసింది సత్యసాయిబాబాని అడగాలి. హిమాలయాలలో ఉన్నటువంటి గురువుల్ని బతిమాలుకోవాలి, బాబు విజన్ 2020 ఎలా ఉంటుందో నువ్వు చెప్పని. ఇచ్చంటే ఈ మధ్యన ఒక భూకంపం వచ్చింది అనుకో, అసలు ఆంధ్ర స్టేట్ ఉండకపోవచ్చు. విజన్ సంగతి తర్వాత చూద్దాం. వస్తుందని నేను అంటలే, వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లే. అంచేత రాంగ్ పీపుల్ ఆస్కింగ్ ది కరెక్ట్ క్వశ్చన్ తలకిందురైంది ఇప్పుడు పరిస్థితి. ప్రశ్నలన్నీ కరెక్టే, కానీ నువ్వు జవాబు తప్పు జాగాలో అడుగుతున్నావు. నువ్వు ఎవరిని అడగాలి ఇది? భవిష్యత్తులో ఈ ప్రణాళిక ప్రకారం నేను చేయదలుచుకుంటే మానవ జాతి గతి ఏమవుతుంది అని ఎవరిని అడగాలి నువ్వు? ఆ రోజులు రాబోతున్నాయి, అది రాలేదు అంటే ఖచ్చితంగా మానవ జాతి భవిష్యత్తు అంధకారంలో ఉన్నది అని ఇప్పుడైనా అర్థమవుతోందా మీకు? ఈ క్షణములో భవిష్యత్తులో మానవ జాతి ఎటు వెళ్లాలో స్పష్టమైనటువంటి అవగాహన లేకపోతే మీ స్వంత తెలివితేటలతో దూరదృష్టితో కాదు. కానీ నేను ప్లాన్ వేస్తున్నాను సార్ ఫ్యూచర్కి, నీకు తెలిస్తే కదా రేపేమవుతుందో. నేను ఫ్యూచర్కి ప్లాన్ వేస్తున్నానంటావేంటి? అది మన లక్ష్యము. ఎవరిని అడగాలి మనం? ఈ విషయాలు తెలుసున్నటువంటి వాళ్ళని మనం అడుగుతున్నాం. మరి వాళ్ళు మనకు చెప్పటం లేదే, వాళ్ళు చెప్పేసినటువంటి ఆల్రెడీ పుస్తకాల రూపంలో ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఉన్నది మనం చదువుకోకుండా వాళ్ళని అడిగితే టీచరు హోంవర్క్ ఇస్తాడు. హోంవర్క్ చేయకుండా ఈ ప్రశ్నకి జవాబు ఏంటి అని టీచర్ని అడిగితే టీచర్ ఏం చేస్తాడు? చదువుకో అంటాడు. ఇంచేత వాడికి తెలుసు అక్కడ హోంవర్క్లో ఉంది, అది అక్కడ పుస్తకంలో. వీడు చదవకుండా టీచర్ని అడిగితే వాడు చెప్పాడు. మరి అంతా తెలిసినటువంటి వాడు మీకు ఎందుకు చెప్తాడు? దానికి జవాబు పుస్తకాల రూపంలో, గురు చేతనత్వం చెప్పినటువంటి వాణుల రూపములో చాలా చెప్పబడి ఉంది. కాలజ్ఞానం అనేటటువంటి బుక్స్ మీద బుక్స్ ఉన్నాయి. ఎవరైనా వీరబ్రహ్మం గారు అంచేత మీ హోంవర్క్ మీరు కరెక్టే చేసుకోవాలి. నాకు టైం సరిపోవటం లేదు మాస్టారు. టైం సరిపోవాలి మాస్టారు. మాస్టర్ ఏం చేయలేరు. యు హ్యావ్ టు రీడ్ దెమ్. అందుకే స్వాధ్యాయాన్ మా ప్రమద. స్వాధ్యాయము లేకుండా మూడు కండిషన్స్ చెప్తాడు పతంజలి యోగ సూత్రాలలో. తపస్సు, స్వాధ్యాయము, మూడోది ఈశ్వర ప్రణిధానం. ఈ మూడు. ఈశ్వర ప్రణిధానం చేసేస్తాం మాస్టారు, మిగతా రెండు చెయ్యము. ఈశ్వర ప్రణిధానం ఎందుకు పనికిరాదు? మీరు గురువు మెడలో ఒక పెద్ద గుదిబండల్లాగా తయారవుతారంతే ఈశ్వర ప్రణిధానం చేస్తే తెలియకుండా. తపస్సు స్వాధ్యాయము లేనటువంటి వ్యక్తి ఈశ్వర ప్రణిధానానికి అర్హుడు కాదు. అన్ని తలకిందురే మనం చేసేది బలేది. అంచేత మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా అంటే మీరు ఏం చేస్తున్నారో అది తలకిందురు చేసుకుంటే కరెక్ట్ అవుతారు మొత్తం. అందుకనే వెంకయ్య స్వామి వాళ్ళని వాళ్ళ గురువులు అంటే మమ్మల్ని తలకిందులుగా వేళ్లాడదీస్తున్నాను. మీరు తలకింద రావటం లేదు, నేనేం చేసేది? నేను చేస్తున్న పనే అది. మీరు తలకిందులుగా చూడండి ప్రపంచానికి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ నాకు బాధగా ఉంది అంటే నేనేం చేసేది? నీకు బాధ దేనివల్ల ఉంది అంటే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదో దానికి ఇస్తున్నావు, అందువల్ల బాధ వస్తుంది. అయితే నేను నిస్సంకోచంగా హాయిగా ఉంటాను మాస్టర్ అంటే అసలు మీకు అర్థం కాలేదు. ఇంచేత మీరు ఎప్పుడైతే ఆ శీర్షాసనం వేస్తారో మీ బాధలు చాలా ఎక్కువైపోతాయి. ఇంచేత చదవాల్సింది చాలా ఉంది. నిశ్చింత ఎలా ఉండగలుగుతున్నారు మీరు? అంచేత ప్లానింగ్, విశ్వ ప్రణాళిక అర్థం చేసుకోవడానికి ఇదివరకు అంత కష్టాలు మీరు పడక్కర్లే. గురువులు చాలా చాలా దాన్ని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఎంత అందుబాటులోకి తెచ్చినా మీరంతట మీరు చదువుకుని అవగాహన చేసుకుని అది మీది అవ్వకపోతే ఏ గురువు ఏమీ చేయలేడు. ఎక్కాలు ఉన్నాయి, ఇది ఎక్కాల పుస్తకం అంటాడు, అంతవరకే గురువు చేయగలడు. తర్వాత ఎక్కాలు మీకు నోటికి రావాలి, అవసరం వచ్చింది క్యాలిక్యులేట్ చేయాలి. ఉండండి, ఎక్కాల పుస్తకం తీస్తాను. మంచిదే, బిజినెస్ పోతుంది అక్కడ కదా. ఇది బిజినెస్, పెద్ద బిజినెస్ ఇది. విశ్వ పరిణామ క్రమంలో నీ పాత్రని అర్థం చేసుకుని దాన్ని తగినట్టు జీవించటం అనేది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలది కాదు, కోట్లాది కోట్ల సంవత్సరాల ప్రణాళిక ఇది కదా. అంచేత ఈ కోట్లాది కోట్ల సంవత్సరాల ప్రణాళికకి కావలసినటువంటిది మీరు ఇక్కడ చదువుకోండి. టైము ముఖ్యంగా 3 రోజుల క్యాంపుకి వచ్చినటువంటి వాళ్ళు ఈ విశ్వ ప్రణాళికను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ విశ్వ ప్రణాళిక అర్థం చేసుకుని 3 పూట్ల విశ్వ ప్రణాళికకి అనుగుణ్యంగా మీరు జీవిస్తున్నారా లేదా అనేటటువంటి ప్రశ్న సంధ్యావందనం. సంధ్యావందనం అందుకు ఇంపార్టెంట్. విశ్వ ప్రణాళిక తెలియనటువంటి వాళ్ళు సంధ్యావందనం చేసుకోరు. అందుకే సంధ్యావందనం చేసుకోమన్నా మీకు చేయాలనిపించడం లేదు. కానీ ఎక్కాలు నేర్చుకున్నాం కదా లెక్కలు. ఇంచేత మీరు పెళ్లి ముందా పిచ్చి కుదరటం ఉందా ఏదో ఉందే అది ఏం అంత గందరగోళంగా ఉందో ఒక పాట పాడే బాబు. వెళ్ళి అలఖ జగాయంగే అలఖ నిరంజన్, ఆవిడైనా గుర్తొస్తున్నాడు మీకు? ఆవిడ అలఖ నిరంజన్ గారు తప్పతే ఏమి నేర్చుకుందాం స్వాధ్యాయ లోపం. అలఖ నిరంజన్ జాగ్ మచిందర్ గోరఖాయ, కంటికి కనిపించండి అని అర్థం. ఇక్కడము కంటికి కనిపించేది, అలఖ అంటే కనిపించనిది. కనిపించినటువంటి ఆ విష ప్రణాళికను ఇంటింటికి అందజేస్తాము అని ఆ పాట అర్థం. ఏ ఇంటింటికి? ముందు మన శరీరాన్ని మనం చూసుకున్నాక దేహో దేవాలయ ప్రోక్త, ముందు ఈ ఇంటిలో ఆ అలఖ ఉంటే మిగతా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఇది చాలా గొప్పదని నువ్వు ఎల్ఐసి ఏజెంట్ లాగా వెళ్ళావు అనుకో, ఎల్ఐసి ఏజెంట్లో పట్టిన గతే మనకి పడుతుంది. అంచేత ధ్రువుడు యొక్క లక్ష్యము, ఆ పాటలో ఆ పదాలు పడుతున్నాయి, అది మీకు అర్థం అవ్వాలి. అంచేత లక్ష్యం ఏంటి అంటే ధ్రువుడిది. ధ్రువుడిది ఏంటి లక్ష్యము? మనము సౌర కుటుంబంలో ఉన్నాం, విష ప్రణాళికలో సౌర కుటుంబం ఒక భాగం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత సౌర కుటుంబం మీకు అర్థమైపోతే విష ప్రణాళిక అర్థం కాలే మనకి. మనకేమర్థమైంది? సౌర కుటుంబం అర్థమైంది. ఇలాంటి అనేక సౌర కుటుంబాలు ఉన్నాయి. ఈ ఇలాంటి అనేక సౌర కుటుంబాలు మహాసూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పేర్లు పెట్టుకున్నవాడు మహాసూర్యుడు అంటే ఏంటో మనకు తెలియదు. ఆ మహాసూర్యుడు ధ్రువుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అది లక్ష్యము. ధ్రువుడిది ద్వాదశ స్కందము. ఓం నమో భగవతే వాసుదేవాయ అని